சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். உபனிஷத்து அண்டே உபா அண்டே சமீபம். நீ அண்டே நிச்சயேனர். ஷத்து அண்டே நாசனம் சேசேட்டட்டுவண்டிதி என அர்த்தம். உபா அண்டே சமீபம். நீ அண்டே நிச்சயங்க நாசனం చేసేటటువంటిది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఉపనిషత్తు అంటే, జీవాత్మ పరమాత్మ సమీపమును అంటే గ్రహించినప్పుడు, జీవాత్మ పరమాత్మ సమీపించినప్పుడు, నిజంగా సమీపించడు, జీవాత్మ పరమాత్మని అర్థం చేసుకున్నప్పుడు, జీవాత్మ తాను పరమాత్మనని అర్థం చేసుకున్నప్పుడు, నేను పరమాత్మే అని ఐక్యం చెందుతాడు. అది ఉపా అంటే సమీపం అంటే. అది ఎలా జీవాత్ముడు నేను పరమాత్మనని ఐక్యం పొందగలుగుతాడు అంటే, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపసమీపే గత్వా అన్నాడు. ఉప అంటే దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎవరి దగ్గరికి? ఆచార్యుడి దగ్గరికి, గురువు దగ్గరికి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళి క్రింద కూర్చోవాలి. నీచేహి స్థిత్వా అన్నారు. క్రింద కూర్చోవాలి గురువు దగ్గర. నీచేహి స్థిత్వా. అలా కూర్చున్నప్పుడు గురువు దగ్గర గురువు గారు ఆత్మబోధ చేస్తారు. ఆ ఆత్మబోధ చేసినప్పుడు గురువు గారు మన భవరోగం, సంసారం కారణమైనటువంటి అజ్ఞానం నశిస్తుంది అని అర్థం. ఉపసమీపే గత్వా నీచేహి స్థిత్వా అన్నారు. ఉపసమీపే గత్వా అంటే సమీపము దగ్గరికి వెళ్ళి, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారి దగ్గర కూర్చొని వారు చెప్పేది మనం వినినప్పుడు, మన యొక్క సంసారం అంటే జనన మరణ జరా వ్యాధితో కూడినటువంటి ఈ సంసారం, దీనికి కారణమైనటువంటి అజ్ఞానం నశించిపోతుంది అని అర్థం. ఉపనిషత్ అంటే ఇదొక అర్థం. దానికి ఒక శ్లోకమే ఉంది, ఉపనీయేయమాత్మానం. ఉపనీయేయమాత్మానం. ఉపనీయేయం మమ ఆత్మానం. ఈ జీవాత్మ పరమాత్మ సమీపనుముకు వెళ్ళుతుంది అన్నారు. అంటే గురువు దగ్గరికి వెళుతుంది. ఈ జీవాత్ముడైనటువంటి శిష్యుడు గురువును సమీపించినప్పుడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును సమీపించినప్పుడు అని అర్థం. ఉపనీయేయం ఆత్మానం అంటే జీవాత్మానం. ఏం జరుగుతున్నప్పుడు అన్నారు. కృత్వా అపాస్తద్వయం పునః. గురువు దగ్గరికి సమీపించంగానే కృత్వా అపాస్తద్వయం. అపాస్తం అంటే తొలగిపోతాయి, తొలగింపబడతాయి. అపాస్తం రెండు తొలగించుకున్న తర్వాత కృత్వా అపాస్తం. ఏమిటి రెండు? ద్వయం అన్నారు. పునః ఆ రెండింటినీ తొలగింపబడబడుతుంది. ఏమిటంటే అవి నిహంతి అవిద్యాం తజ్జంచ. నిహంతి అవిద్యాం తజ్జంచ. నిహంతి అంటే నాశనం చేయబడుతుంది. అవిద్య అంటే అజ్ఞానం. తజ్జం అంటే అవిద్యా కార్యం. జం అంటే పుట్టినటువంటి. తజ్జం అంటే అవిద్య నుండి పుట్టినటువంటి. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం నుంచి పుట్టినటువంటి సంసారం. అవిద్యా తజ్జంచ. త తస్మాత్ ఉపనిషన్మత, అందుకనే దానికి ఉపనిషత్ అని పేరు అన్నారు. ఏదైతే ఏ శాస్త్రం చదవడం వల్లనైతే జీవాత్మ పరమాత్మ ఐక్యం చేయబడుతుందో, జీవాత్మ పరమాత్మనే గ్రహిస్తాడో, ఆ గ్రహించినప్పుడు రెండు తొలగింపబడతాయి. అజ్ఞానమని అజ్ఞాన కార్యమైనటువంటి ఈ సంసారం, ఈ రెండు తొలగిపోతాయి, కనుక దానికి ఉపనిషత్ అని పేరు అన్నారు. దానికి ఉపనిషత్ అని పేరు అన్నారు. ఉపనీయేమమాత్మానం కృత్వా అపాస్తద్వయం పునః నిహంతి అవిద్యా తజ్జ్యం చ తస్మాత్ ఉపనిషన్మత ఉపనిషదీ మత అన్నారు. ఇది అర్థం. ఈ యొక్క ఆత్మని పరమాత్మని తెలుసుకునే మార్గం ఒక్కటే. ఈ ప్రపంచంలో వేరే మార్గాలు లేవు. ఆత్మని తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం. ప్రత్యక్షంగా తెలుసుకోలేం, కళ్ళతో ద్వారా తెలుసుకోలేం. అనుమానం చేసి ఒకవేళ ఉన్నదేమో అదేమో అనే అనుమానం చేసి తెలుసుకోలేం. ఏదైతే ప్రత్యక్షంగా తెలుసుకోలేమో, ఏదైతే అనుమానించి తెలుసుకోలేమో, అది వేదం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. దానికి సాయణాచార్యుల వారు ఒక శ్లోకం చెప్పారు. ఋగ్వేదానికి భాష్యం రాసినటువంటి సాయణాచార్యులు ఆ శ్లోకం, ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయోన బుధ్యతే. ప్రత్యక్షేణ అనుమిత్యావా, ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణ చేతం కానీ, ప్రత్యక్షేణానుమిత్యావా యస్తు ఉపాయేన న బుధ్యతే. ఏదైతే ఉపాయం చేత తెలియబడదో, ప్రత్యక్షేణ కానీ అనుమానం వల్ల కానీ తెలియబడక, కానీ మరొక ఉపాయం వల్ల తెలుసుకోబడేది, ఏనం విదంతి వేదేనా, ఏదైతే వేదము ద్వారా తెలుసుకోబడుతుందో, ఏనం విదంతి వేదేనా, ఏదైతే వేదము ద్వారా మాత్రమే తెలుసుకోబడుతుందో, ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. తస్మాత్ వేదస్య వేదత అంటే ప్రత్యక్ష రూప ప్రమాణము కానీ అనుమాన ప్రమాణము కానీ చెప్పజాలనటువంటి పరమ పురుషార్థ ఉపాయమును వేదము వెల్లడించుచున్నది అని అర్థం. వేదం తస్మాత్ వేదస్య వేదత, వేదత అంటే తెలుసుకోబడుతున్నది, తెలియజేయబడుతున్నది, వేదము చేత మాత్రమే తెలియజేయబడుతున్నది అని అర్థం. కనుక వేదం ఉపనిషత్తుల వేదాంతం లేకుండా ఎవరూ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేరు అని అర్థం. పది ఉపనిషత్తులు చెప్పాం. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని 5-10 ఉపనిషత్తులు అని చెప్పాం. మొదటిది ఈశావాస్యోపనిషత్తు. ఇది చాలా కష్టం, అందుకని మొదట చెప్పాం. మనం 4 ఉపనిషత్తులు పూర్తయిన తర్వాత ఈశావాస్యం చదువుతున్నాం. ఇప్పుడు దీని యొక్క శాంతి పాఠం మనం సమాప్తంలో చదివేటటువంటి పూర్ణమదః శాంతి పాఠం. దీనికి అంటే ఉపనిషత్తు మొదలు పెట్టడమే ఈ శాంతి పాఠం చెప్పాలి. మొదలు పూర్ణమదః చెప్పాలి, చివర పూర్ణమదః వస్తుంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు శాంతి పాఠంతో మొదలు పెడతాం. శాంతి పాఠం దేనికోసం అంటే నిర్విఘ్నంగా చదవడం కోసం, ఎటువంటి ఆటంకములు లేకుండా చదవడం కోసం. అంతేకాదు చదివినది బాగా అర్థం కావడం కోసం ప్రార్థన. మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి చక్కగా పనిచేయాలి. గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ ప్రార్థన చేస్తాం. ఫస్ట్ ఈ ప్రార్థన చదువుతాం, తర్వాత అర్థం చెప్తాను. శాంతి పాఠం 2వ పేజీ.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతేవశిష్య ఓం శాంతి శాంతి శాంతి.
పూర్ణం అదహన అదహ అంటే అది అని అర్థం. ప్రతి పదార్థం చెప్తాను మొదట. అదహ అంటే అది అని అర్థం. అది అంటే ఏది అన్నారు, ఆ పరబ్రహ్మం అని అర్థం. సకారాంత నపుంసకలింగ అదస్సు శబ్ద అదహ అమూ అమూనీ అన్నారు. అదహ అమూ అమూనీ అన్నారు. అది ఆ పరబ్రహ్మం పూర్ణం. పూర్ణమదహ అన్న పూర్ణం అదహ, ఆ పరబ్రహ్మము పూర్ణము, పూర్ణమైనటువంటిది అని అర్థం. మీరు టెక్స్ట్ బుక్ చూడకుండా ఉంటే మంచిది. ఇదం పూర్ణం, పూర్ణమదహ అయిపోయింది. పూర్ణమిదం, ఇదం అంటే ఇది. మకారాంతః నపుంసకలింగః ఇదం శబ్దః. ఇదం పూర్ణం, ఈ ప్రపంచం, ఈ కనపడుతున్నటువంటి ప్రపంచం పూర్ణమైనటువంటిది అంటే నిండుగా ఉన్నది, వెలితి లేనటువంటిది, పరిపూర్ణంగా ఉన్నది ఈ ప్రపంచం. ఆ పరబ్రహ్మము పరిపూర్ణం. ఆ పరబ్రహ్మం అంటే ఆ కంటికి కనపడనటువంటి పరోక్షమైనటువంటి పరబ్రహ్మం పూర్ణం. ఈ కంటికి కనపడేటటువంటి ఈ ప్రపంచం ఇదం పూర్ణం, పరిపూర్ణంగా ఉంది. పూర్ణమదః పూర్ణమిదం. తర్వాత పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే, ఆ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మము నుండి, పూర్ణాత్ బ్రహ్మము నుండి పూర్ణం, ఈ పరిపూర్ణమైనటువంటి ప్రపంచం. పూర్ణాత్ అంటే ఆ పరిపూర్ణమైన బ్రహ్మము నుండి పూర్ణం, ఈ పరిపూర్ణమైనటువంటి ప్రపంచము ఉదచ్చతే వ్యక్తమవుతున్నది, వ్యక్తమవుతున్నది. పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే. మూడు మెట్లైనవి, పూర్ణమదః పరిపూర్ణమైన బ్రహ్మము ఆ బ్రహ్మం, పూర్ణమిదం ఈ ప్రపంచం పరిపూర్ణమైనటువంటిది, పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే ఆ పరిపూర్ణమైన బ్రహ్మము నుండి ఈ పరిపూర్ణమైన ప్రపంచము వ్యక్తమవుతున్నది, కనపడుతున్నది, సృజింపబడినది. తర్వాత పూర్ణస్య పూర్ణం ఆదాయ. పూర్ణస్య అంటే ఈ పరిపూర్ణమైన ప్రపంచము నుండి పూర్ణస్య పూర్ణమాదాయ. పూర్ణం గనక తీసేసుకుంటే, పరిపూర్ణాన్ని తీసేసుకుంటే, పూర్ణస్య అంటే ఈ పరిపూర్ణమైన ప్రపంచము నుండి, మనకు కనపడుతున్న ప్రపంచము నుండి పూర్ణమాదాయ. పూర్ణం గనక గ్రహించేశామంటే, తీసుకున్నామంటే, ఆదాయ అంటే తీసుకున్నామంటే, గ్రహించాము అంటే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మమే అవశిష్యతే మిగిలి ఉంటుంది. ఆ పరిపూర్ణమైన బ్రహ్మమే మిగిలి ఉంటుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈ పరిపూర్ణమైన ప్రపంచం నుంచి, పరిపూర్ణమైన ప్రపంచము నుంచి ఆ పరిపూర్ణాన్ని గనక తీసేసుకుంటే, పరిపూర్ణమే బ్రహ్మం ఉంటుంది అని అర్థం. పరిపూర్ణమైన ప్రపంచం నుండి పరిపూర్ణాన్ని కనుక తీసుకుంటే, పరిపూర్ణమైన బ్రహ్మాన్ని తీసుకుంటే పరిపూర్ణమైన బ్రహ్మమే ఉంటుంది అన్నారు. ఇది ప్రతిపదార్థం. తాత్పర్యం తర్వాత వివరణ. అది పూర్ణము, ఇది పూర్ణము. తాత్పర్యం పూర్ణము నుండి పూర్ణము ఉదయించును. అది పూర్ణము ఫుల్ స్టాప్. ఇది పూర్ణము ఫుల్ స్టాప్. పూర్ణము నుండి పూర్ణము ఉదయించును ఫుల్ స్టాప్. అనగా సకల చరాచర ప్రపంచమునకు కారణమైన, సకల చరాచర ప్రపంచమునకు కారణమైన పరబ్రహ్మము పరిపూర్ణము. సకల చరాచర ప్రపంచమునకు కారణమైన పరబ్రహ్మము పరిపూర్ణము, సర్వవ్యాపకము అని అర్థము. ఇప్పుడు దీనికి వివరణ చూస్తాం. ఈ ప్రపంచాన్ని కార్యం అంటాం, ఆ పరబ్రహ్మాన్ని కారణం అన్నాం. దేని నుండి ఏది పుడుతుందో పుట్టినది కార్యం, ప్రోడక్ట్. దేని నుండి పుట్టినదో అది కారణం, కారణము నుండి కార్యము పుట్టును. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండాలి. ఏదైనా పుట్టిందంటే దాని పుట్టడానికి కారణం అనేది ఒకటి ఉండాలి కదా. ఈ ప్రపంచం కార్యం, పుట్టింది, కనపడుతున్నది. దీనికి కారణం ఏమిటి అని చెప్తున్నది మంత్రం పరబ్రహ్మం కారణం అన్నారు. సో కార్యమైన సకల చరాచర ప్రపంచము పూర్ణమైన ఆ పరబ్రహ్మమే నుండి పుట్టినది అన్నారు. ఆ పూర్ణమైన ఆ పరబ్రహ్మము కారణమైనటువంటి పరబ్రహ్మము నుండి పుట్టినది ఈ ప్రపంచం అన్నారు. లేకపోతే మరొక విధంగా చెప్పాలంటే పరిపూర్ణమైన చరాచర ప్రపంచం కన్నా ఆ పరిపూర్ణమైన బ్రహ్మము అత్యంత ఉత్కృష్టమైనది అన్నారు. తర్వాత చెప్తాను ఎలాగని. ఈ పరిపూర్ణమైన కనిపించే ప్రపంచము కంటే, కార్యము కంటే కూడా ఆ పరిపూర్ణమైన కారణరూపమైనటువంటి బ్రహ్మం అత్యంత ఉత్కృష్టం, ఉన్నతం. కార్యం కారణం, ఈ కార్యకారణాల గురించి మాట్లాడేవాళ్ళు రెండు రకాలు. కారణ కార్యాల గురించి కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, కారణ కార్య సిద్ధాంతం అంటారు దాన్ని, కాజ్ ఎఫెక్ట్ థియరీ. ఇది మాట్లాడేవాళ్ళు రెండు రకాలు ఉన్నారట. ఎవరు ఆ రెండు రకాలంటే అసత్కార్యవాది, సత్కార్యవాది. అసత్కార్యవాది, సత్కార్యవాది. అసత్కార్యవాది అంటే ఎవరు అంటే, ఎవరైతే కార్యము కారణమునందు లేదు అని చెప్తారో వాళ్ళు అసత్కార్యవాదులు అన్నారు. వాది అంటే చెప్పేవాడు, వాదించేవాడు. ఏమని, కార్యము కారణమునందు అసత్ లేదు, కార్యము రాకముందు కారణమునందు ఈ కార్యము లేదు. ఉదాహరణకి ఈ కుండ అనేటువంటిది కార్యం. ఈ కుండ అనే కార్యం, ఇది పుట్టక ముందు మన్ను మట్టి ఉన్నది కదా, ఆ మట్టిలో ఈ కుండ లేదు అనేవాడు అసత్కార్యవాది. అసత్ అంటే లేదు. ఎప్పుడు, ఈ కుండ పుట్టక ముందు మట్టిలో కుండ లేదు, కరెక్టే కదా అంటాడు. వాళ్ళని కుండ అసత్, ఎందులో? మట్టిలో. కుండ అనే కార్యం, కార్యం అంటే ప్రోడక్ట్, కార్యమైన కుండ మట్టి యందు లేదు అన్నాడు. ఏమంటాం వాళ్ళని? అసత్, అంటే లేదు అని చెప్పేవాడు. అసత్ ఏమిటి? కార్యం. అసత్ కార్యం అని చెప్పేవాళ్ళు అసత్కార్యవాది. రెండవడు వాళ్ళు చెప్తారు, కాదు కాదు, కుండ రాకముందు కూడా కుండ సూక్ష్మంగా మట్టిలో ఉన్నది అన్నాడు. సత్ ఉన్నది. ఏమిటి కుండ? కుండ సూక్ష్మ రూపంలో, కనపడని రూపంలో మట్టిలో ఉన్నది అన్నాడు సత్కార్యవాది. సత్ అంటే ఉన్నది, కార్యం ఉన్నది. ఎక్కడ? మట్టిలో. ఇది పుట్టక ముందు కూడా కార్యం, బయటికి రాకముందు కూడా మట్టిలో ఉన్నది అని నమ్మేవాడు సత్కార్యవాది. అర్థమైంది కదా? ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, బంగారం గొలుసు. అసత్కార్యవాది ఏమంటాడు? ఈ గొలుసు అనేది బంగారంలో లేదు, గొలుసు పుట్టక ముందు గొలుసు బంగారంలో లేదు అంటాడు. కనుక అసత్కార్యవాది. సత్కార్యవాది ఏమంటాడు? ఈ గొలుసు పుట్టక ముందు కూడా గొలుసు సూక్ష్మరూపంగా బంగారంలో ఉన్నది అనేవాడు సత్కార్యవాది. అర్థమైంది కదా? గొలుసు అనేది పుట్టక ముందు కూడా, గొలుసు అనే కార్యం బంగారంలో సూక్ష్మరూపంగా ఉంది అన్నాడు సత్కార్యవాది. మూడో ఉదాహరణ, ఈ వస్త్రం అనేది దారంలో లేదు అంటాడు అసత్కార్యవాది. వస్త్రం అనే కార్యం ప్రోడక్ట్, దారం అనేటటువంటి కారణంలో లేదు అంటాడు అసత్కార్యవాది. సత్కార్యవాది ఏమంటాడు? ఈ వస్త్రం అనేది సూక్ష్మరూపంగా దారంలో ఉన్నది అంటాడు సత్కార్యవాది. ఇట్లా అనేక రకాలుగా ఉదాహరణలు చెప్పచ్చు, రకరకాలైన ఉదాహరణలు. ఇంకో ఉదాహరణ కూడా, ఎన్ని ఉదాహరణలు చెప్తే అంత మంచిది. నువ్వుల్లో, నువ్వులు, నువ్వుల నూనెకి కారణం, నువ్వులు నూనె కార్యం. ఈ నూనె అనేటువంటిది నువ్వుల్లో లేదు అనేవాడు అసత్కార్యవాది. సత్కార్యవాది ఏమంటాడు? ఈ నూనె రాకముందు కూడా ఈ నువ్వుల నూనె నువ్వుల్లో అంతర్గతంగా సూక్ష్మరూపంలో ఉన్నది. కరెక్టే కదా? నువ్వుల్లో ఉన్నది. ఇప్పుడు అసత్కార్యవాదిని మనం నిషేధించాలి. ఎలా అంటే, అసత్ అన్నాడు కదా, నువ్వుల్లో గనక నూనె లేకపోతే నువ్వులు ఎందుకు తీసుకెళ్తాం గానుగకి? ఇప్పుడు నువ్వుల్లో నూనె ఉందని తెలిస్తేనే కదా అండి నువ్వులు తీసుకెళ్తాం మనం. కొబ్బరిలో కొబ్బరి నూనె వస్తుందని కదా కొబ్బరిని గానుగకి తీసుకెళ్తాం. కొబ్బరిలో కొబ్బరి నూనె లేకపోతే కొబ్బరి ఎందుకు తీసుకెళ్తాం? నువ్వుల్లో నువ్వుల నూనె లేకపోతే నువ్వులను ఎందుకు తీసుకెళ్తాం? కుంకుడుకాయలు తీసుకుపోవచ్చు కదా, మరొకటి తీసుకెళ్ళచ్చు కదా. నువ్వుల్లో నువ్వుల నూనె ఉంటుందనే కదా నువ్వులు తీసుకెళ్ళాం గానుగకి. అది మిషన్ వేస్తే నువ్వుల నూనె వచ్చింది. అంటే ఆ కార్యం రాకముందు కూడా ఆ కార్యం అందులో ఉంటుందని ప్రతి ఒక్కడికి తెలుసు. బంగారం తీసుకువెళ్ళి ఇస్తామా లేకపోతే మట్టి తీసుకువెళ్ళి ఇస్తామా బంగారపు గొలుసు కావాలంటే? బంగారమే కదా ఇస్తాం. బంగారం నుంచి బంగారపు గొలుసు వస్తుందని తెలిస్తేనే కదండి ఇస్తారు. దేని నుంచి అయినా బంగారపు గొలుసు వస్తుందంటే బంగారమే తీసుకెళ్ళక్కర్లేదు. ఇది ఏదైనా ఇవ్వచ్చు, మట్టి ఇవ్వచ్చు, చెక్క ఇవ్వచ్చు, ఇనుము ఇవ్వచ్చు, కానీ బంగారం ఇస్తేనే బంగారం గొలుసు వస్తుంది. మట్టి ఉంటేనే మట్టి కొండ వస్తుంది కదా. అంటే ఈ కార్యం దానిలో ఉండి ఉన్నది అని జ్ఞానం ఉంది కదా మనందరికీ. అప్పుడు అది అసత్ ఎట్ట అవుతుంది? సత్. చూసారా, అసత్ కాదు అది. ఒకవేళ అది లేకపోతే నేను నువ్వులు తీసుకెళ్లాల్సిన పని లేదు, వేరే ఇంకొకటి ఏదైనా తీసుకెళ్ళచ్చు. చింతపండులో పులుపుదనం ఉన్నదని తెలిస్తే కదా సాంబార్లో వేస్తాం. పులుపు అసత్త సత్త సత్ పులుపు ఉన్నది లేని తెలియకపోతే మీరు ఏదైనా వేయచ్చు కదా. చింతపండులో పులుపు ఉంటుందని తెలిసి కాబట్టి పులుపు కావాలనుకొని పులుపు వేసేసారు అందులో చింతపండుని. అంటే ఆ పులుపుదనం సత్త అసత్త అండి. మీకు పులుపుదనం కంటే కనపడేదా? కానీ అందులో ఉంటుంది అనే జ్ఞానంతో వేశారు అందులో, కాబట్టి సత్కార్యమే కదా. కనుక అసత్కార్యవాదాన్ని ఒప్పుకోం మనం, సత్కార్యమే. ఎప్పుడు కార్యం ఉండి ఉన్నది, కారణంలో ఉండే ఉన్నది అన్నారు, కనపడకుండా ఉన్నది అన్నారు. ఇప్పుడు అసత్కార్యవాదం సత్కార్యవాదం అర్థమైంది కదా. కారణం కార్యం, ఈ కారణంలో తర్వాత మెట్టు, ఈ కారణంలో కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మట్టి అనేది కుండ చేయడానికి మట్టి ఉపయోగిస్తాం కదా. మట్టి కుండని ఎవరు చేస్తారు? మీరు కాదు, నేను కాదు, ఎవరండి చేసేది? కుమ్మరివాడు చేస్తాడు. కుమ్మరివాడు కుండని చెయ్యాలి అంటే మట్టిని ఉపాదానం అంటారు, అంటే తీసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళి మట్టిని ఉపాదానం అంటే తీసుకొచ్చేది, మెటీరియల్ కాజ్ అన్నా, తీసుకువచ్చి దాన్ని చెయ్యాలి. కుండలు చేసేవాడు కుమ్మరివాడు ఉపాదీయతే అన్నాడు. తీసుకోబడింది వాడి చేత ఏమిటి? మట్టి. కుమ్మరివాడి చేత మట్టి తీసుకోబడింది కాబట్టి దీన్ని ఏం కారణం అన్నాం? మట్టిని ఉపాదాన కారణం అన్నాం. కుమ్మరివాడు తెలివిగల్లవాడు, వాడు చేయబడితే అట్లా మంచి కుండ వస్తుంది, మనం చేయబడితే రూపమే పోతుంది. వాడు ఆ చెక్క పెట్టి ఇలా చేయి పెట్టి తిప్పుతూ ఉంటే చక్కటి కుండ వచ్చేస్తుంది. కనుక కుమ్మరివాడు తెలివిగల్లవాడు, కనుక నిమిత్తం నిమిత్త కారణం అన్నాడు. కుండ రావడానికి ఆయన కారణం కనుక నిమిత్త కారణం అన్నాడు. ఇంటెలిజెంట్ కాజ్ అంటారు, ఇంటెలిజెంట్ కాజ్. కుమ్మరివాడు నిమిత్త కారణం, ఇంటెలిజెంట్ కాజ్. కుమ్మరివాడు కుండలు చేయడానికి ఉపాదాన కారణం ఏమిటి? మట్టి. ఇప్పుడు రెండు కారణాలు వచ్చినాయి చూసారా. కుండ కావాలి అంటే ఇప్పుడు రెండు కారణాలు ఉంటేనే కుండ వస్తుంది. చెక్క డెస్క్ కావాలంటే రెండు కారణాలు ఉండాలి, గొలుసు కావాలంటే రెండు కారణాలు ఉండాలి, వస్త్రం కావాలంటే రెండు కారణాలు ఉండాలి, నువ్వులు కావాలంటే రెండు కారణాలు ఉండాలి. కనుక కుండ కావాలంటే కుమ్మరివాడు నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. ఒకటి ఉదాహరణ. గొలుసు కావాలంటే బంగారం ఉపాదాన కారణం, కంసాలివాడు నిమిత్త కారణం. మీరు చేస్తారా గొలుసులు? చేయలేరు కదా. కంసాలివాడు మాత్రమే చేయగలడు, నిమిత్త కారణం. కంసాలివాడు నిమిత్త కారణానికి కార్యం ఏమిటి? మట్టే దారమా? బంగారం చెప్పాలి, సరైన ఉపాదాన కారణం చెప్పాలి, అప్పుడే కంసాలివాడు అవుతాడు. కంసాలివాడు బంగారం, నిమిత్త కారణం ఉపాదాన కారణం. వస్త్రం కావాలి అంటే రెండు కారణాలు కావాలి, నేతగాడు నేసేవాడు నిమిత్త కారణం, దారపోగులు ఉపాదాన కారణం. దూది నుంచి దారాలు చేస్తారు, ఉపాదాన కారణం. నిమిత్త కారణం ఉపాదాన కారణం. ఈ చెక్క బల్లని చేసేవాడికి ఏమంటామండి? వడ్రంగి. ఆ వడ్రంగివాడు నిమిత్త కారణం, వడ్రంగివాడికి ఉపాదాన కారణం కావాలి. ఏమిటా ఉపాదాన కారణం అంటే? కొయ్య చెక్క కావాలి ఉపాదాన కారణం కదా. అదేవిధంగా నువ్వులు కావాలి ఉపాదాన కారణం, నిమిత్త కారణం ఆ మిషన్ కావాలి. గానుగులు వేస్తేనే అక్కడేస్తే మనం నలిపితే రాదు నూనె, నిమిత్త కారణం కావాలి. దాన్ని తీసేవాడు కావాలి, నూనెని తీసేవాడు కావాలి, అప్పుడే నూనె వస్తుంది. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా మన చేతిలో. ఇప్పుడు కుమ్మరివాడు కుండని చేసినప్పుడు కుండ చెయ్యగానే మట్టి లభించడం లేదు, కుండే లభిస్తున్నది. మట్టి రూపంలో ముద్ద రూపంలో మట్టి లేదు, మట్టి వేరే రూపంలో ఉంది. బంగారం గొలుసు కాగానే ముద్ద రూపంలో బంగారం లేదు, అసలు బంగారం రూపమే మారిపోయింది. దారం పోగులే కనపడలేదు, వస్త్రం కనపడుతోంది, దారపోగులు మారిపోయినాయి, వాటి యొక్క ఆకారమే మారిపోయింది. కొయ్యి అనేటువంటిది కూడా దాని ఆకారమే మారిపోయింది. వాటన్నిటికీ నిమిత్త కారణాలు వేరే, ఉపాదాన కారణాలు వేరే. కుండ తెచ్చుకునేటప్పుడు కుమ్మరి వాడు మన ఇంటికి రాడు, రాకుండా ఉంటే మంచిది. ఎందుకని మనకే చోటు లేకపోతే వాడు ఎందుకు మధ్యలో, వాడికి అన్నం పెట్టాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి. అయినా కుండ తీసుకెళ్తా, నువ్వు మాత్రం ఇక్కడే ఉండంటాం. ఇవి తీసుకొస్తే బాగానే వస్తాడు హాయిగా, మనకెందుకు అవసరం లేదు కదా. కుమ్మరి వాడిని అక్కడ వదిలిపెట్టి కుండ తెచ్చుకుంటాం, కంసాలి వాడిని అక్కడ వదిలిపెట్టి బంగారు గొలుసు తెచ్చుకుంటాం, వడ్రంగి వాడిని వదిలిపెట్టి బెంచిది తెచ్చుకుంటాం, నేతగాడిని వదిలిపెట్టి వస్త్రం తెచ్చుకుంటాం. అంటే నిమిత్త కారణాన్ని మనతో తెచ్చుకోం. ఎందుకేనండి, నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. చాలా బాగుంది కదా కథ. ఇప్పుడు ఆ పరబ్రహ్మం కారణం అన్నాం, ఈ జగత్ కార్యం అన్నాం. ఆ పరబ్రహ్మం కారణం, ఈ జగత్తు కార్యం. ఆ పరబ్రహ్మం కారణమైతే ఆయనకేమిటి ఉపాదాన కారణం? వడ్రంగి వాడికి చెక్క, కుమ్మరి వాడికి మట్టి, కంసాని వాడికి బంగారం, నేతగాడికి దారం అయితే ఆ పరబ్రహ్మం ఏ కారణంతో ఉపాదాన కారణం ఏమిటి ఆయనకంటే? ఆయనకి వేరే ఉపాదాన కారణం లేదు, ఆయనే ఉపాదాన కారణం. చేసింది ఆయనే కాబట్టి జగత్తుని నిమిత్త కారణం ఆయనే. నిమిత్త కారణము ఆ పరబ్రహ్మమే, ఉపాదాన కారణము ఆయనే. అభిన్నం అన్నారు, వేరు కాదు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరం బ్రహ్మ అన్నారు. నిమిత్త కారణం ఉపాదాన కారణము వేరు కానటువంటి అని అర్థం. అభిన్నం అంటే అంటే భిన్నం కాదు. కుమ్మరివాడు మట్టి భిన్నమా కాదా? భిన్నం. భిన్నం అంటే వేరు. కంసాలివాడు బంగారం భిన్నమా అభిన్నమా? భిన్నం. భిన్నం అంటే వేరు. నేతగాడు దారం భిన్నమా అభిన్నమా? భిన్నం. వడ్రంగివాడు కొయ్య చెక్క భిన్నమా అభిన్నమా? భిన్నం. బ్రహ్మం నిమిత్త కారణం, ఆయన తయారు చేసినటువంటి ఈ ప్రపంచం ఆయన ఏమి దేంట్లోనూ తయారు చేయలేదు, ఉపాదాన కారణం ఆయనే. నిమిత్త కారణం ఆయనే, ఉపాదాన కారణం భిన్నం కాదు అభిన్నం. కనుక ఆయనే ఉపాదాన కారణం. మరి అలా అయితే ఆయనే ఉపాదాన కారణం అయినాడు అనుకోండి, ఇప్పుడు ఇందులో మట్టి అనేది లేదు, మట్టి మారిపోయింది, చెక్క మారిపోయింది, దారం మారిపోయింది. ఇప్పుడు మన దగ్గర దారమా ఉంది, వస్త్రం కదా ఉన్నది. అలా అయితే ఆ బ్రహ్మం కూడా ఈ ప్రపంచంగా మారంగానే బ్రహ్మం కూడా లేకుండా పోతాడు, బ్రహ్మం కూడా లేకుండా పోతాడు. బ్రహ్మం గనక ఆయనే ప్రపంచంగా మారి ఉంటే బ్రహ్మం మారిపోవాలి కదా. అంటే తన రూపాన్ని, మట్టి తన రూపాన్ని వదులుకున్నది, కుండ రూపంలో ఉన్నది. ఇప్పుడు బంగారం తన రూపాన్ని వదిలిపెట్టుకొని, ముద్ద రూపాన్ని వదిలిపెట్టుకొని చైన్ రూపంలో ఉంది. చెక్క ముద్దు తన రూపాన్ని వదిలిపెట్టుకొని డెస్క్ రూపంలో ఉంది. నువ్వులు తమ రూపాన్ని వదిలిపెట్టుకొని నూనె రూపంలో ఉన్నాయి. అంటే నూనె చూస్తే మీకు నువ్వులు కనపడతాయా? కనపడవు కదా. అంటే నువ్వులు తన రూపాన్ని వదిలిపెట్టుకున్నాయి కదా, వదిలిపెట్టుకునే కదా నూనె అయినాయి. మట్టి తన రూపాన్ని వదిలిపెట్టుకొని కుండ అయిపోయింది, బంగారము తన రూపాన్ని వదిలిపెట్టుకొని చైన్ అయిపోయింది, చెక్క కూడా తన రూపాన్ని, ముద్దు రూపాన్ని వదిలిపెట్టుకొని డెస్క్ అయిపోయింది, దారం కూడా తన రూపాన్ని వదిలిపెట్టుకొని వస్త్రం అయిపోయింది, నువ్వులు తమ రూపాన్ని వదిలిపెట్టుకొని నూనె అయిపోయినాయి. ఇప్పుడు బ్రహ్మం కూడా జగత్ అయిపోయినాడంటే ఆయన కూడా ఆయన రూపాన్ని పోగొట్టుకున్నాడా? అంటే అలా పోగొట్టుకోడు. ఎందుకంటే ఆయన రెండు కారణాలండి. ఇప్పుడు నిమిత్త కారణం, ఉపాదాన కారణం పక్కన పెట్టుకోండి, అర్థమైంది కదా. అది కారణాలు రెండు రకాలు, వివర్త కారణం, పరిణామి కారణం. కొన్ని కారణాలు మార్పు చెందుతాయి కార్యంగా మారటానికి, కొన్ని కారణాలు మార్పు చెందుతాయి కార్యం కావడానికి, మరికొన్ని కారణాలు మార్పు చెందకుండానే కార్యంగా కనపడతాయి. అర్థమైందా? కొన్ని కారణాలు మార్పు చెందకుండానే కార్యంగా కనపడతాయి. దానికి సంస్కృతంలో ఏం చెప్తామంటే, స్వస్వరూప పరిత్యాగేన రూపాంతర ఆపత్తిహీన. తమ యొక్క స్వరూపాన్ని త్యాగం చేసి ఇవన్నీ ఇకుండ, మట్టి, బంగారం, నువ్వులు, దారం, చెక్క, ఇవన్నీ స్వస్వరూప పరిత్యాగేన రూపాంతర ఆపత్తి, వేరో రూపాన్ని పొందినైన. స్వస్వరూప పరిత్యాగేన రూపాంతర ఆపత్తి పరిణామి కారణం. పరిణామం చెందింది, పరిణామి కారణం. పాలు మజ్జిగ అయిపోయినాయి కదా, పాలు మజ్జిగ అయిపోయినాయి. మజ్జిగకి కారణం పాలు, పాలు కారణం, మజ్జిగ కార్యం. పాలు తమ రూపాన్ని పోగొట్టుకున్నాయా లేవా? స్వస్వరూప పరిత్యాగేన వదిలిపెట్టుకొని రూపాంతర ఆపత్తి వేరే రూపాన్ని పొందింది. కానీ పరబ్రహ్మం స్వస్వరూప అపరిత్యాగేన తన యొక్క స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని వదిలిపెట్టకుండా సత్, చిత్, ఆనంద స్వరూపాన్ని, నిరవయవ స్వరూపం, నిర్గుణ స్వరూపం, శాశ్వత స్వరూపం వదిలిపెట్టకుండా స్వస్వరూప అపరిత్యాగేన వదలకుండా రూపాంతర ఆపత్తిహీనర్, వేరే రూపాన్ని వేరే రూపంగా కనపడుతున్నాడు అన్నాడు. దీన్ని ఏమంటాం? పరిణామి కారణం కాదు ఇది. బ్రహ్మ వచ్చి వివర్త ఉపాదాన కారణం. బ్రహ్మము వివర్త ఉపాదాన కారణం, వివర్తోపాదానం అంటాం. పరిణామి కాదు, వివర్తోపాదానం అన్నారు. ఎన్ని కారణాలు తెలుసుకుని చూడండి. నిమిత్త కారణం తెలుసుకున్నారు, ఉపాదాన కారణం అంటే తెలుసుకున్నారు, తర్వాత పరిణామి కారణం, పరిణామి కారణం, వివర్త ఉపాదాన కారణం. నిమిత్త కారణం, ఉపాదాన కారణం ఒక సెట్. ఆ ఉపాదాన కారణంలోనే, నిమిత్త ఉపాదాన కారణాల్లోనే పరిణామి కారణం, వివర్త కారణం. పరిణామి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. మార్పు చెందుతూ అయ్యే కారణం ఒకటి, మార్పు చెందకుండా ఉండే కారణం ఒకటి. మార్పు చెందే కారణాలు చెప్పాను కదా, మట్టి, కుండ, బంగారం, గొలుసు, దారం, వస్త్రం, నువ్వులు, నూనె, ఇవన్నీ పరిణామి. వివర్తకి ఎగ్జాంపుల్ ఏంటి, ఉదాహరణ అంటే పాము, తాడు. తాటి మీద కనుసంజ వేళ, అంటే కనుసంజ వేళ అంటే ఏమిటి, మంద అంధకారం, మంద అంధకారంగా ఉన్నదనుకోండి, చిరు చీకటి అంటారు. చిరు చీకటేనా? చిమ్మ చీకటి కాదు, చిరు చీకటి అన్నారు. ఆ చీకటి కొంచెం కనిపించినప్పుడు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు, కనుసంజ అంటారు దాన్ని, కనుసంజ వేళ. అప్పుడు తాడు పాముగా కనపడుతోంది. పాము కార్యం, త్రాడు కారణం. రజ్జు సర్ప దృష్టాంతం. పాము కనపడుతోందండి, త్రాడు కనపట్టలేదు. పూర్తిగా మంచి ప్రకాశంగా లైట్ ఉంటే తాడు తాడుగా కనపడుతుంది, పూర్తిగా చీకటి ఉంటే, పూర్తిగా చీకటి ఉంటే ఏం కనపడుతుంది? ఏం కనపడదు. పూర్తిగా చీకటి ఎంతసేపు ఆలోచిస్తారేమిటి, ఏం కనపడదు. పూర్తిగా లైట్ ఉంటే తాడు తాడుగా కనపడుతుంది, పూర్తిగా చీకటి ఉంటే ఏమీ కనపడదు. ఇప్పుడు మనకు పాము కనపడుతోంది అంటే ఏమిటి, తాడు మీద. అక్కడ పూర్తిగా లైట్ ఉంటే తాడు తాడుగా కనపడేది, పూర్తిగా చీకటి ఉంటే పాము కనపడేది కాదు. కానీ ఇప్పుడు మనకు పాము కనపడుతున్నదంటే అది మంద అంధకారం, అంటే పూర్తిగా వెలుతురు కాదు, పూర్తిగా చీకటి కాదు. అటువంటి చోట పాము కనపడటం కార్యం, పాము కార్యం. దేని నుంచి పుట్టింది? తాడు నుంచి పుట్టింది. తాడు కారణం. తాడు మార్పు చెందిందా? పాముగా కనపడటానికి మార్పు చెందలేదా? తాడు మీద పాము కనపడిందండి ఆ మంద అంధకారంలో. ఆ పాముగా కనపడుతున్నప్పుడు తాడు పరిణామం చెందిందా వివర్తమా? వివర్తం. పరిణామం చెందకుండానే తాడుగా కనపడింది. అక్కడ ఏదో ఉన్నది, సామాన్య జ్ఞానం ఉన్నది, కానీ తాడు అనేటటువంటి విశేష జ్ఞానం లేదు మనకు. తాడు అనే విశేష జ్ఞానం లేదు. తాడుకు బదులుగా ఏ విశేష జ్ఞానం ఉంది? తప్పైనటువంటి పాము జ్ఞానం ఉన్నది. లేని చోట పాము కనపడటం. కానీ నిజంగా మీరు పామును చూసేటప్పుడు మీరు చూస్తున్నది ఏమిటి? తాడే చూస్తున్నారు. చూస్తున్నది తాడు, అనిపించేది పాము. కారణం డిమ్ లైట్. డిమ్ లైట్, లైట్ వెయ్యగానే ఏం చూస్తారు? తాడు తాడుగా చూస్తారు. ఈ పాము ఎక్కడికి వెళుతుంది? పాము ఎక్కడికి వెళుతుంది? లేదని తెలుస్తుంది. అదృశ్యం అవ్వటము ఉండదు, వెళ్ళిపోవడము ఉండదు, కనుమరుగు అవ్వడము ఉండదు. అది ముందు లేదు, ఇప్పుడు లేదు అని తెలుస్తుంది. నేను పామును చూసినప్పుడు కూడా పాము లేదు అని తెలుస్తుంది. తాడుని నేను పాముగా చూసినప్పుడు కూడా పాము లేదు అని తెలుస్తుంది అన్నారు. అర్థమైందా? పాము తాడు నుంచి పాము పుట్టింది. లైట్ వేయంగానే పాము లేదని తెలిసింది. పాము చూస్తున్నా కూడా పాము తాడు కంటే వేరు కాదు. కనుక తాడు వివర్త ఉపాదాన కారణం అన్నారు. తన యొక్క రూపాన్ని పరిత్యాగం చెయ్యకుండా వేరే రూపంగా కనపడింది తాడు. తన రూపాన్ని తాడు నిజంగా మారకుండా రూపాంతర ఆపత్తి అన్నారు. స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతర ఆపత్తి రజ్జు సర్ప దృష్టాంతం. అర్థమైంది కదా? లైట్ వేయంగానే పాము తాడే అని తెలిసింది. పాము అన్నది మూడు కాలాల్లోనూ లేదు. నేను ముందు చూసినప్పుడు లేదు, అని చూసేటప్పుడు ఏమైంది? వణుకు పుట్టింది, భయం వేసింది, కర్ర కోసం పరిగెత్తాం. దాన్ని ఏమైనా చెయ్య సంపాలని చెప్పి అటు ఇటు పరిగెడుతుంటే ఎవరో వచ్చి నాయన టక్కున లైట్ అయ్యంగానే వాడిని తీసుకొచ్చి చూపించారు. ఇటు చూస్తున్నాడు, నిజంగా పామే, పామే అనుకోండి. అట్లా కొంచెం తల ఎత్తి ఎత్తి చూడంగానే పామే లేదు. నవ్వుకుంటున్నాడు తనలో తానే, ఎంత భ్రమపడ్డాను నేను, ఎంత భయపడ్డాను, ఎంత వణికిపోయినాను, ఎంత పెద్దగా అరిచాను. దేని గురించి? లేని పామును గురించి. తనలో తనే సిగ్గుపడుతున్నాడు. ఎంత పెద్దగా అరిచాను, మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేశాను, అవతల వాళ్ళందరినీ డిస్టర్బ్ చేశాను, లేని పామును చూసి అనుకున్నాను ఉన్నదని. నేను తాడును పాముగా చూసినప్పుడు పాము లేదు, ఇప్పుడు పాము వెళ్ళిపోవడం అనేది లేదు. నేను అప్పుడు చూసింది తాడే, ఇప్పుడు చూసేది తాడే, కానీ పాముగా చూడటం నా భ్రమ అన్నారు. అర్థమైంది కదండి? ఓ పరిపూర్ణమైన తాడు నుంచి పరిపూర్ణమైన పాము పుట్టింది అన్నారు. ఇప్పుడు తాడు నుంచి తాడు ఉన్నది అన్నాం. ఇంకా ముఖ్యమైన పాయింట్, నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు పరిణామి కారణాలకు అన్ని ఉదాహరణలు అయిపోయినాయి, అవి పక్కన పెట్టేయండి. ఇంకా వివర్త కారణాన్ని పట్టుకోండి, వివర్త ఉపాదాన కారణాన్ని పట్టుకొని వి హ్యావ్ టు డెవలప్. తాడు ఉన్నది, పాము ఉన్నది. రెండు, తాడు వివర్త ఉపాదాన కారణం, పాము కార్యం. ఈ పాము ఉన్నది అనేది, పాము అనేది నిజంగా లేదు. పాము ఉన్నది అనటానికి ఆ ఉన్నది అనేది ఎక్కడి నుంచి తీసుకుంది పాము? ఆ సత్త, ఆ ఉనికి, పాము ఉన్నది అనే ఉనికి ఎవరి నుంచి తీసుకుంది పాము? తాడు నుంచి తీసుకుంది. చూసారా, అది ముఖ్యమైన విషయం, గమనించాల్సింది. పాము స్వతంత్రంగా ఉండలేదు. ఏ పాము? మన ఈ మిథ్యాపాము. ఈ పాము అనేటువంటిది, అంటే మన రజ్జు సర్ప దృష్టాంతంలో నిజంగా స్నేక్ పార్క్లో పాము కాదు నేను చెప్పేది. ఇప్పుడు మన రజ్జు సర్ప దృష్టాంతంలో పాము ఉన్నది అన్నాం కదండి, కనపడుతుంది మంద చీకట్లో. ఆ కనపడేటప్పుడు ఆ పాము ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది అనేటువంటిది నిజంగా ఎక్కడి నుంచి తీసుకుంది పాము? తాడు నుంచి తీసుకుంది. పాము కంటూ స్వతంత్రంగా ఉనికి ఉన్నదా? లేదు. పాము ఉనికి ఎవరి ఉనికి అండి? తాడు ఉనికి. అది తాడు ఉనికి. తాడే పాముగా కనపడటం వల్ల తాడు ఉన్నది, పాము ఉన్నది. దేని మీద ఉన్నది? తాడు మీద ఉన్నది. తాడు మీద కనపడుతున్నది. కనుక ఉన్నది అనేది ఎవరికి చెందింది? తాడుకి చెందింది, కానీ పాముకి కాదు. అంటే పాముకి స్వతంత్ర సత్తా లేదు అని అర్థం. దానికంటూ ఒక ఉనికి లేదు. పాము ఉనికే తాడు ఉనికి. పాము ఉన్నది, ఆ ఉన్నది అనేది ఇది తీసుకుంది పాము. అర్థమైంది కదా? ఆ పాము ఆ ఉన్నది అనేటువంటి దానివల్ల తీసుకోవడం వల్ల ఆ ఉన్నది అనే దాన్ని తీసేయండి పాములో నుంచి. ఉన్నది తీసేసేయండి. పాము ఏమిటి, ఎక్కడుంది? ఆ ఉన్నది అనేది ఆ త్రాడుది, పాముది కాదు. ఉనికి లేని పాము ఉంటుందా? ఆ ఉనికి అనేది తీసేసామనుకోండి పాము. ఉన్నది అనేది చెప్తున్నారు కదా, ఉన్నది అనేది తాడుదండి, పాముది కాదే. అప్పుడేమైపోయింది పాము? ఆ ఉన్నది అనేది త్రాడుది. కనుక ఆ ఉన్నది అనేది దాన్ని త్రాడు, దాన్ని త్రాడుకి ఇచ్చేస్తే ఈ పాము అనేది ఉన్నది ఏమిటి? త్రాడే అన్నారు. అక్కడ ఉన్నది ఏమిటి ఇప్పుడు? తాడే అన్నారు. అందుకని పరిపూర్ణమైన త్రాడు నుంచి పరిపూర్ణమైన పాము పుట్టింది అన్నారు. పూర్ణమద, అక్కడ పరిపూర్ణమైన తాడు ఉన్నది. ఆ పరిపూర్ణమైన తాడు నుంచి ఈ పరిపూర్ణమైన పాము పుట్టింది. పూర్ణమిదం, ఈ పాము ఉన్నది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే, ఆ పరిపూర్ణమైన పాము తాడు నుంచి ఈ పరిపూర్ణమైన సర్పం పుట్టింది. పూర్ణాత్ పూర్ణం పుట్టింది, ఉదచ్చతే. పూర్ణస్య, ఈ పాము నుంచి, పూర్ణస్య ఈ పరిపూర్ణమైన పాము నుంచి పూర్ణం ఆదాయ, ఆ పరిపూర్ణమైనటువంటి ఉన్నది కనుక తీసేస్తే ఎవరుండేది? తాడే ఉంటుంది, తాడే ఉంటుంది. ఇది దృష్టాంతం అండి. దీన్ని బ్రహ్మమునికి అప్లై చేయాలి ఇప్పుడు. అది పరబ్రహ్మం అదహ, ఆ పరబ్రహ్మం కంటికి కనపడదు, నిరవయవం, అవయవం లేనటువంటిది, నిర్గుణం, గుణాలు లేనటువంటిది. అటువంటి పరబ్రహ్మం, పరోక్షమైనటువంటి పరబ్రహ్మం, దాని నుంచి ఆ పరబ్రహ్మం తాడు, ఆ పరబ్రహ్మం తాడు దగ్గర పరబ్రహ్మం అని రాసుకోండి. పరబ్రహ్మం తాడు కాదు. ఉదాహరణలో తాడు ఎట్లాగో ఇక్కడ పరబ్రహ్మం. ఇప్పుడు మనకు దార్ష్టాంతంలో తాడు, అక్కడ పాము కనపడుతున్నది, ఇక్కడ ఏం కనపడుతోంది? ఇదం పూర్ణం జగత్, ప్రపంచం. ఇదం ప్రపంచం, చరాచర ప్రపంచం, నామరూప ప్రపంచం కనపడుతున్నది. అక్కడ పాము కనపడింది, ఇక్కడ ప్రపంచం కనపడుతోంది. ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మంలో నుంచి వచ్చింది. ఎట్లాగైతే పాము తాటిలో నుంచి వచ్చిందో, కనపడుతున్నదో, ఈ ప్రపంచం బ్రహ్మంలో నుంచి కనపడుతున్నది. ఎందువల్ల కనపడుతోంది అంటే, అక్కడ మంద అంధకారం, ఇక్కడ అజ్ఞానం. అజ్ఞానం వల్ల కనపడుతోంది. ఆ పరమాత్ముడి అజ్ఞానం ఉండడం వల్ల అది కనపడుతోంది. దానికంటూ సత్తా లేదు, ఆ ప్రపంచానికి ఉనికి లేదు. ఈ ఉనికి ఎవరి నుంచి తీసుకుంది ప్రపంచం? ఆ పరబ్రహ్మ నుంచి తీసుకుంది. ఆ పరబ్రహ్మ నుంచి ఉనికి తీసుకుంది ఈ యొక్క ప్రపంచం. దానికంటూ స్వతంత్ర సత్తా లేదు. స్వతంత్రంగా ఉనికి లేనటువంటిది అది ఉన్నట్లా లేనట్లా? పాముకి స్వతంత్రంగా ఉనికి లేదండి. తాడు ఉనికే పాము ఉనికి. అప్పుడు పాముకి స్వతంత్రంగా ఉనికి ఉన్నదా లేదా? లేదు. అప్పుడు స్వతంత్రంగా ఉనికి లేనిది ఉన్నట్లా లేనట్లా? లేనట్లే. ఇప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది బ్రహ్మ అనేటువంటిది వివర్త ఉపాదాన కారణం. ఆయన మారకుండా ఆ బ్రహ్మం మీదనే ఈ ప్రపంచం కనపడుతున్నది. పాము దేని మీద కనపడిందండి? తాడు మీద. ఈ ప్రపంచం మనం చూస్తున్నామే, భయపడుతున్నామే. ప్రపంచం అంటే వ్యాధి, జర, మరణ, రోగం, జన్మ, తాపాలు ఇవన్నీ అనుభవిస్తున్నామే. ఇవన్నీ కూడా దేని మీద కనపడుతున్నాయో తెలుసా? బ్రహ్మం మీద కనపడుతున్నాయి. బ్రహ్మం వివర్త ఉపాదాన కారణం. ఆయన మారకుండానే పాము వివర్త ఉపాదాన కారణం. పాము మార, తాడు మారకుండానే, తాడు వివర్త ఉపాదాన కారణం మారకుండానే పాముగా కనిపించిందా లేదా? కనిపించిందా లేదా? అదేవిధంగా బ్రహ్మము కూడా మారకుండా వివర్త ఉపాదానంగానే ఉండి ప్రపంచంగా కనపడుతున్నాడు. తాడును చూడకుండా పామును చూస్తున్నంతసేపు భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. లేని పామును చూసి భయపడుతున్నారా లేదా? లేని పామును చూసి వణుకుతున్నారా లేదా? లేని పామును చూసి అరుస్తున్నారా లేదా? అదేవిధంగా ఈ జగత్తు కూడా ఆ పాము లాంటిది. ఈ జగత్తు నామరూపాలన్నీ కూడా ఆ పాము లాంటిది. పాము శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం. త్రాడు అక్కడ శాశ్వతం. పాములో ఉన్న ఉనికి శాశ్వతం. ఎందుకని? ఆ ఉనికి అనేది తాడుకు చెందింది కానీ పాముకు చెందింది కాదు. కనుక ఉనికి శాశ్వతం, పాము శాశ్వతం కాదు. పాముకు పుట్టుక ఉన్నది, మరణము ఉన్నది. పాము పుట్టినట్లుగా కనపడింది, వచ్చినట్లుగా పోయింది దానికి. కానీ పోనటువంటిది ఏమిటి? తాడు. ఉన్నది తాడే, పోనటువంటిది తాడే. అదేవిధంగా ఈ ప్రపంచం అనే దానికి ఉనికి లేదు. దానికి అంతటి దానిగా స్వతంత్ర ఉనికి లేదు. ఆ బ్రహ్మం ఉనికినే ఈ ప్రపంచం అప్పుగా తీసుకుంది. ఈ ప్రపంచం ఆ బ్రహ్మం మీద కనపడుతున్నది. ఎలా తెలుస్తుంది అన్నాడు? అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, మా వారు ఉన్నారు, మా ఆవిడ ఉన్నది, మా ఇల్లు ఉన్నది, కారు ఉన్నది. ఈ ఉన్నది ఉన్నది అనేది కారుది కాదు, అబ్బాయిది కాదు, అమ్మాయిది కాదు, భార్యది కాదు, భర్తది కాదు. ఈ ఉన్నది అనేటువంటిది ఆ బ్రహ్మానిది. ఏది ఉన్నది అనేటువంటిది శాశ్వతమా? శాశ్వతం కాదు. ఈ మనుషులు, పేర్లు, ఊర్లు, వస్తువులు అన్నీ పోయేవే. ఉన్నది అనేది పోదు. ఆ ఉన్నది అనేటువంటిది కంటికి కనపడదు. ఉన్నది అనేదాన్ని కంటితో చూడండి, ఉన్నది అనేదాన్ని కంటితో చూడండి, చూస్తారా? కుండ ఉన్నది అంటే ఉన్నది అనేదాన్ని కుండ ద్వారా తెలుసుకుంటున్నారు, చూస్తారా? ఉన్నది అనేదాన్ని కంటితో చూడలేరు. ఎందుకనండి? దానికి రూపం లేదు. ఉన్నది అనేదానికి రూపం లేదు. ఉనికి అనేదానికి రూపం లేదు. నిర్గుణం, నిరాకారం, నిరవయవం, అవయవాలు లేవు, ఆకారం లేదు. కానీ ఆ ఉన్నది అనేదాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఆ ఉన్నది అనేదాన్ని ఒక వస్తువు రూపం మాత్రమే తెలుసుకోవాలి. తెలుసుకోలేము అదర్వైజ్ చాలా కష్టం. అందుకని ఈ పూర్ణమైన, పరిపూర్ణమైన బ్రహ్మము నుండి పరిపూర్ణమైన ప్రపంచం వస్తుంది. అంటే తాడు ఎంత ఉందో అంత ఉంటుంది పాము. తాడు ఎంత పొడుగుంటే అంత ఉంటుంది. తాడు ఎన్ని చుట్లు చుట్టుకొని ఉంటే పాము కూడా అన్ని చుట్లు చుట్టుకొని ఉంటుంది. ఎందుకంటే పాము తాడు కంటే పాము వేరుగా లేదు కాబట్టి. కనుక పరిపూర్ణం మీద, బ్రహ్మం మీద ప్రపంచాన్ని చూసేటప్పుడు ప్రపంచం పరిపూర్ణమా కాదా? పరిపూర్ణమే. ఎందుకంటే బ్రహ్మం కంటే వేరుగా లేదు కదా. బ్రహ్మమే పరిపూర్ణమైన బ్రహ్మమే ప్రపంచంగా కనపడుతున్నాడు. కనుక ఈ పరిపూర్ణమైన ప్రపంచం ఉన్నది అనేటువంటిది మనం చెప్తున్నాం చూడండి, ఈ ప్రపంచం నిజంగా లేదు, ఉన్నది ఎవరు? బ్రహ్మమే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నారు. అద్వైతం బ్రహ్మ. రెండు లేవండి, మూడు లేవు, నాలుగు లేవు, ఉన్నట్లుగా కనపడుతున్నదే కానీ ఉన్నది పరబ్రహ్మమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే. పూర్ణస్య, ఈ పూర్ణస్య అనేది ప్రపంచాన్ని నుండి ఆ పూర్ణాన్ని తీసేసేయండి, ఉన్నది అనే దాన్ని తీసేస్తే, ప్రపంచం అనే దాన్ని తీసేస్తే ఏముంటుంది? బ్రహ్మమే ఉంటుంది. పూర్ణమేవ అవశిష్యతే అన్నారు. కనుక ఇప్పుడు ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఈ నామరూపాలన్నీ కూడా ఆ పాము లాంటివి. నేను ఉన్నాను అనేది బ్రహ్మం. నేను ఉన్నాను అన్న తర్వాత ఎలా ఉన్నాను అనేది పాము లాంటిది, నేను ఉన్నాను అనేది రాడు లాంటిది. నేను ఉన్నాను అన్న తర్వాత నేను ఉన్నాను అనేది నాకు కనపడుతుందా? నేను ఉన్నాను అనేది నాకు కనపడదు. నేను స్త్రీగా ఉన్నాను అనేది కనపడుతుంది, పురుషుడిగా ఉన్నాను అనేది కనపడుతుంది, నేను భార్యగా ఉన్నాననేది కనపడుతుంది, కానీ నేను ఉన్నాను అనేది కనపడదు. చూసారా, నేను ఉన్నాను అనేది కనపడదు, నేను ఎలా ఉన్నాను కనపడుతుంది. నేను ఎలా ఉన్నాను ఎలా అనేది ప్రపంచం, నేను ఉన్నాను అనేది బ్రహ్మం. నేను ఉన్నాను అనేది పూర్ణం, పరిపూర్ణమైన బ్రహ్మం. అది కనపడదు గనక అదహ అన్నాం, అంటే అది అన్నాడు. ఏదైతే కంటికి కనపడదో అది అది అంటాం, దాన్ని అది అంటాం. కంటికి కనపడదాన్ని అదే కదంటాం, కంటికి కనపడితే ఇది అంటాం. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమంటారు, అది అంటారా ఇది అంటారా? ఇది అంటాం. ఎందుకు? కంటి కనపడుతోంది గనక. కానీ నేను ఉన్నాను అనేటువంటిది కంటికి కనపడదు గనక అది అన్నాం. ఆ పరమాత్మ ఈ శరీరంగా, మనస్సుగా ఇవన్నీ రూపాల్లో కనపడుతున్నాడు. మైక్ ఉన్నది, కుండ ఉన్నది, పూలు ఉన్నాయి, డెస్క్ ఉన్నది, చైర్ ఉన్నది, ఆయన ఉన్నాడు, ఈవిడ ఉన్నది, ఈ ఉన్నది ఉన్నది అనేటువంటిది ఆ రూపాల ద్వారా మనం గ్రహిస్తున్నా. కానీ ఉన్నది అనేదాన్ని మర్చిపోయి మనం, ఉన్నది అనేదాన్ని లెక్క చేయకుండా ఏం చేస్తున్నాం మనం చూసామని? ఇప్పుడు పాము ఉన్నది అనే దాన్ని తాడు నుంచి తీసుకుంటే, ఉన్నది అనే దాన్ని తాడును వదిలిపెట్టేసి పాము అని చెప్పి భయపడుతున్నాం. జర మరణ రోగ సంసారం ఎవరికండి? ఇప్పుడు శరీరానికి, ఆత్మకి కాదు. వివర్త ఉపాదారణం ఎప్పటికీ మారదు, ఎప్పుడూ మారదు అన్నారు. అది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఎక్కడుంది అది? నా స్వరూపం అది. స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతర ఆపత్తి. ఇప్పుడు నేను ఆత్మ చైతన్యంగానే ఉండి సత్తుగా ఉన్నాను, ఉనికిగా ఉన్నాను, ఎరుకగా ఉన్నాను, నిద్రలో ఆనంద స్వరూపంగా ఉన్నాను. ఎప్పుడైతే ఈ శరీరం నేననుకుంటానో అన్నీ వస్తాయి వరుసగా. ఏమిటి? నీళ్ల ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, అబ్బాయి ప్రాబ్లం, అమ్మాయి ప్రాబ్లం, పక్కింటి వాళ్ళ ప్రాబ్లం, మంత్రాలు అష్టోత్తర శతరామావళి, అష్టోత్తర శతరామావళి చెప్పుకుంటూ పోవచ్చు. పళ్ళు ప్రాబ్లం, కళ్ళు ప్రాబ్లం, కాలు ప్రాబ్లం, కంటి ప్రాబ్లం, ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటూ పోవచ్చు. ఎవరి మీద? ఇవన్నీ శరీరానికి, బ్రహ్మం మీద ఇవన్నీ ఆపాదిస్తున్నాం మనం. నేను ఉన్నాను, ఉన్న తర్వాతనే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేది. నేను ఉన్నాను, ఎట్లా ఉన్నాను? తురీయ ఆత్మ బ్రహ్మమై ఉండి కూడా ఏం ఆపాదించుకుంటున్నాను? ఈ యొక్క శరీర దోషాలు, మానసిక దోషాలు, నాకు సంబంధించిన వస్తువుల యొక్క దోషాలు అన్నీ నా మీద ఆపాదించుకొని నాకు ఉన్నాయని చెప్పేస్తున్నాను. కాలు నొప్పి అయితే కాలు కిందని నొప్పి చెప్పాలి, నాకున్నదంటానేంటి నొప్పి? అక్కడ ఆత్మ అనాత్మలు ఒకటైపోయేటప్పటికి మనం మర్చిపోయినాం. ఆ లైట్ వేసే వరకు పాము పాముగానే కనపడుతుంది, తాడుగా కనపడదు కదా, అరుస్తూనే ఉంటారు. ఏం చేయాలండి? అక్కడ ఏం చేస్తారు చెప్పండి? లైట్ వేయాలి. లైట్ వేస్తే కానీ పాము పోదు. పాము పోవాలా, పాము తాడుగా కనపడాలా? లైట్ వేస్తే పాము పోతుందా, పాము లేదని తెలుస్తుందా? అదేవిధంగా ఆ ఆత్మ అజ్ఞానం పోతే ప్రపంచం లేదని తెలుస్తుంది. అర్థమైందా? ప్రపంచం పోదు, ఉంటే కదా పోవడానికి. అది పూర్ణమదః, ఆ పరిపూర్ణమైన బ్రహ్మం మీద. పూర్ణమిదం ఈ ప్రపంచం, చరాచర ప్రపంచం, నామరూప ప్రపంచం, భార్య, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కారు, ఇల్లు, అన్ని వస్తువులు, నామరూపాలు, కంటికి కనపడే వస్తువులన్నీ కూడా ఉదచ్చతే పుట్టినై, తాత్కాలికంగా కనపడుతున్నాయి. ఆ కనపడేవన్నిటి నుంచి ఆ పరిపూర్ణమైన బ్రహ్మాన్ని గనక తీసేసుకుంటే, ఉనికిని గనక తీసేస్తే ప్రపంచానికంటూ ఉనికి లేదు. ఎవరుంటారు? బ్రహ్మమే ఉంటుంది. శాశ్వతమైనటువంటి బ్రహ్మమే ఉంటుంది. ఎప్పుడు ఉండే బ్రహ్మమే ఉంటుంది. ఈ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి కనపడుతున్నది బ్రహ్మం మీద ఆపాదించుకున్నామే, ఇది లేదు అని తెలుస్తుంది. అంటే లేదని తెలిస్తే మాయమైపోతుందండి శరీరం అన్నాడు. అక్కడ పాము లేదని తెలిసిన తర్వాత పాము ఎక్కడికి వెళ్ళదని తెలిసింది. ఇక్కడ మాత్రం అది ఎక్స్టెండ్ చేయకండి ఎగ్జాంపుల్ని. జ్ఞానం వచ్చిన తర్వాత ఈ శరీరం ఉంటుంది, వ్యావహారిక సత్యం. అది ప్రాతిభాసిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, నేను పరబ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఈ శరీరం ఉంటుంది. హాయిగా అన్నం తింటారు, హాయిగా టిఫిన్ చేస్తారు, కానీ ఇది సత్యం కాదు అని తెలుసుకొని ఉంటారు మీరు. అది ఇది సత్యము కాదు అని తెలుసుకొని ఉంటారు. అంతేగాని శరీరం అది తెలుసుకోవడమే ముక్తి. ఆ పరబ్రహ్మం మీదనే ఈ శరీరం ఆపాదింపబడింది భ్రమ చేత, అజ్ఞానం చేత. జ్ఞానం రాగానే ఇది మిథ్యా అని తెలిసిన తర్వాత ఊరికి దీన్ని ఉపయోగించుకుంటుంటాం. కుండ లేదు, అసలు మట్టే ఉన్నది అని తెలిసిన తర్వాత కుండ ఉపయోగించుకుంటున్నారా లేదా? కుండ పగల కొడతారా ఏంటి? కుండ మట్టి తప్ప కుండ లేదండి. అసలు మట్టి కుండగా కనపడుతుందని తెలిసిన తర్వాత ఉపయోగపడుతుందా లేదా? అదేవిధంగా ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మమే ఈ రూప నామరూపాల్లో ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా జ్ఞాని కూడా హాయిగా ఇడ్లీ తింటాడు, చపాతీ తింటాడు, టిఫిన్ తింటారు, హాయిగా సినిమా చూస్తారు, లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే చూస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ఈ శరీరాలు వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. కానీ దీనివల్ల వచ్చే బాధలు అతన్ని అంటావు. అది జ్ఞానికి ఈ బాధలన్నీ, వ్యాధి, జర, మరణం, ఇవన్నీ శరీరానికే నాకు కాదు అని తెలుస్తుంది. ఇది పూర్ణమదః, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ పరిపర బ్రహ్మ ఏవ అవశిష్యతే, మిగిలి ఉంటుంది. ఇప్పుడు మనందరం ఎవరం? పరబ్రహ్మం. అనేక నామరూపాల్లో ఉన్నాం. పరబ్రహ్మం అనేకాలు ఉన్నాయా, ఒకటే పరబ్రహ్మమా? ఎందుకంటే ఒక తాడు పాముగా కనపడవచ్చు, నీటిధారగా కనపడవచ్చు, మాలగా కనపడవచ్చు, భూమి పగులుగా కనపడవచ్చు, కానీ ఉన్నది ఒక్క తాడే. అదేవిధంగా ఒక్క బ్రహ్మమే స్త్రీగా, పురుషుడిగా, వస్తువుగా, పూలుగా, చెట్టుగా, కొమ్మగా, పక్షిగా, జంతువుగా కనబడుతున్నాడు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఎన్ని వందల సార్లు వినుంటారు ఈ పాట మీరు? పరబ్రహ్మం ఒక్కటే. ఇదే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. ఓం శాంతి 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 అంటే మూడు రకాలైన తాపాలు. ఒకటి శారీరక మానసిక బాధలు, ఆధ్యాత్మిక తాపం. అది భౌతిక తాపం అన్నారు. దోమల వల్ల, దోమలు కుడుతున్నాయి కదా, ఇంకా ఏం కుడుతున్నాయి? దోమలును, చీమలు, చీమలు, నల్లులు, ఇవన్నీ అది భౌతికం. అప్పుడు శంకరాచార్యుల వారు పులులు, సింహాలను రాశారు. ఇప్పుడు మనకు సిరులు, సింహాలుగా దోమలు చాలు. దోమలు, నల్లులు, చీమలు, ఇవన్నీ కుడుతున్నాయి. అది భౌతిక తాపం. అది దైవిక తాపం. పిడుగులు, వర్షం, మెరుపులు, ఇవన్నీ అది దైవిక తాపం. ఇప్పుడు ఈ తాపాలన్నీ ఉన్నాయా మనకు? అసలు బ్రహ్మమునైనా నాకు ఉన్నాయా? లేవు. ఈ బ్రహ్మమునైనా నాకు తాపాలు లేవని తెలుసుకోవడాని కోసం ఈ శరీరాన్ని నేను ఉపాధిగా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ మూడు శాంతిగా ఉండాలి. శరీరానికి వ్యాధి రాకూడదు. సమ్ ఎక్స్టెంట్ కొంచెం ఆరోగ్యంగా ఉంటేనే కదా కూర్చొని వింటారు. మైగ్రేన్, హెడేక్ పెట్టుకుంటే ముగిసే వాశ్యోపనిషత్తు అర్థమవుతుందా ఏంటి? కాదు. కనుక శారీరకమైన ఆరోగ్యం కావాలని మొదటి శాంతి. ఓం శాంతి. రెండో శాంతి దోమలు కుట్టకుండా ఉంటే బాగుంటుంది. రెండో శాంతి. మూడో శాంతి పెద్ద వర్షం లేకుండా పిడుగులు లేకుండా ఉంటే కదా క్లాస్కి వస్తామండి, అర్థమవుతుంది అప్పుడే కదా. కనుక మూడో శాంతి అది. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.